జై మహాకాల్. ఇది అక్టోబర్ 21, 2004 దుర్గాష్టమి సాధన. జయ జయ మహాకాల్.
సమయంలో మనం ఒకప్పుడు ఋషులు హిమాలయాలలో చేసేటటువంటి విశేష సాధన మనం చేయబోతున్నాం. ఈ సాధన పూజ్య గురుదేవుడు 1982 ఆ ప్రాంతంలో అందజేశారు. ఈ సాధనలో మీరు మొట్టమొదట గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఆధ్యాత్మిక సాధనలు ఎక్కువగా రాత్రి అనే పేరుతో అంతం అవుతాయి. నవరాత్రి సాధన కదా, శివరాత్రి. రాత్రి ఇంపార్టెంట్, కానీ మనం సాధన చేసేదంతా పొద్దున్న కదా, బ్రాహ్మీ ముహూర్తంలో. కానీ మనం పేరేం పెట్టుకుంటున్నాం దాన్ని, నవరాత్రి అని, నవరాత్రులు అని పెట్టుకుంటున్నాం. అంటే రాత్రి మనం చేయవలసింది ఏదో ఉంది సాధనలో, అది మొత్తం ప్రపంచానికి ఎవరికి ఎప్పుడు ఏది ఎలా చేయాలో ఈ రోజు మాత్రమే అందజేయబడుతుంది. ఈ రోజు యొక్క విశిష్టత అర్థం చేసుకోండి. దానికి దీనికి మహాష్టమి అంటారు. అష్టమి అనేటటువంటి శబ్దము ఎప్పుడు కృష్ణతత్వానికి సంబంధించినటువంటి శబ్దము. జన్మాష్టమి కదా, రామనవమి అంటాం, విజయదశమి అంటాం, మహర్నవమి అంటాం. కానీ కృష్ణుడు పుట్టినటువంటి రోజుని మనము జన్మాష్టమి అంటున్నాం, కృష్ణాష్టమి అని కూడా అంటాము. కానీ జన్మాష్టమి అంటే ఎక్కువగా వాడుకలో ఉంది మీకు, అది ఆ తేడా అర్థమవుతుంది మాటలో. అది అర్థమైతే ఇప్పుడు మీరు నేర్చుకోబోయేటటువంటి సాధన మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. జన్మాష్టమి అంటే అర్థం ఏంటి, ఆ రోజు కృష్ణుడు పుట్టాడు అని అర్థం. ప్రతి అష్టమి నాడు కృష్ణుడు పుడుతూ ఉంటాడు, తమాషా అది, మనం దాన్ని పట్టించుకోం. మహాశివరాత్రి అని చెప్తూ ఉంటాం మనం, అది గుర్తుండదు. దాన్ని మనం ఎలా గుర్తుంచుకుంటాం, మహాశివరాత్రి అని ఫిబ్రవరిలో వచ్చేటటువంటి శివరాత్రిని గుర్తు చేసుకుంటాం కదా. కానీ మనకి తెలియని విషయం ఏమిటి అంటే, ప్రతి నెలలోనూ చతుర్దశి అమావాస్యకు ముందు వచ్చేటటువంటి చతుర్దశి మాస శివరాత్రి. అలాగే మనకి అన్ని సంక్రాంతులు వస్తాయి, మేష సంక్రాంతి వస్తుంది, వృషభ సంక్రాంతి వస్తుంది, ద్వాదశ రాశులు ఉన్నాయి కదా, ద్వాదశ రాశుల సంక్రాంతులు వస్తాయి మనకి. కానీ మనం మకర సంక్రాంతి మాత్రమే పట్టుకుంటాం. మకర సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, జనవరిలో ఎప్పుడు వస్తుంది కదా, అది మనకి చాలా ముఖ్యమైన పండుగగా ఎందుకు భావిస్తామంటే, సాధకుడు కానివాడు ప్రతి నెలా సంక్రాంతి చేసుకోలేడు, వాడికి ఏమి ఉండదు చేసుకోవటానికి. సాధకుడికి ప్రతిరోజు జన్మాష్టమి అవుతుంది కనుక, ప్రతిరోజు వాడిలో కృష్ణ చేతనత్వము దిగుతుంది కనుక, ఈ రోజు మీరు ఏమైతే నేర్చుకోబోతున్నారో ప్రతి అక్షమికి దాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అది గుర్తుంచుకోండి. మీరు ఎలా చేసుకోవాలో నేను చెప్తాను, కానీ ఇవాళ మీరు చేసుకునేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఏం నేర్చుకోబోతున్నారు ఇవాళ మీరు నేర్చుకోబోయేటటువంటి విషయము మీకు మూడు శక్తులు ప్రసాదిస్తుంది. ఒకటి జ్ఞానశక్తి, హరీం బీజము. ఇవాళ మీరు నేర్చుకోబోతున్నారు హరీం బీజముతో జ్ఞానశక్తి ఎలా వస్తుంది. రెండవది ధనశక్తి. ధనశక్తి ఏ బీజంతో వస్తుంది? శ్రీం బీజంతో వస్తుంది. దాని తర్వాత జనశక్తి. డబ్బున్నా మనుషులు కలవకపోతే లాభం లేదు కదా. జనశక్తి దేంతో వస్తుంది? క్లీన్ బీజంతో వస్తుంది. ఈ మూడు శక్తులు మీ జీవితంలో ఈ రోజు ప్రవేశిస్తాయి. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బీజారోపణం జరిగిపోతుంది. ఇంకంటే ఈ అష్టమి నాడు, మహాష్టమి నాడు స్వయముగా దుర్గాదేవే ఆ బాధ్యత తీసుకుని తన సంతానమైనటువంటి మానవ జాతికి ఈ మూడు శక్తులు ఇస్తుంది. మొట్టమొదటిది ఏంటి అంటే జ్ఞానశక్తి, రెండవది ఏంటి ధనశక్తి, మూడవది ఏంటి జనశక్తి. ఈ మూడు అవసరమేగా మనకి. డబ్బున్నంత మాత్రాన మన మాట వినేవాడు లేడు అనుకో, డబ్బు ఏం చేసుకుంటాం? డబ్బు ఉంది, మన మాట వినేవాళ్ళు ఉన్నారు, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో దాన్ని తగినటువంటి జ్ఞానము మనకి లేదు. దాన్ని ఎలా ఉపయోగించుకుంటాం? ఉపయోగించుకోలేం కదా. అంచేత ఈ మూడు నేర్చుకోవటానికి మొట్టమొదటి మీరు కాస్త భద్రంగా ప్రాణాయామం చేయండి. కాస్త హుషారు రావాలి. ఓపిక ఉన్నవాళ్ళు, హెల్త్ కాస్త బాగా ఉన్నవాళ్ళు మాత్రమే తీవ్రంగా చేయండి. మిగతా వాళ్ళు చేస్తున్నట్టు నటించండి. అంటే అర్థం ఏంటి, కొంచెం హెల్త్ అంత బాగా లేని వాళ్ళు ఓవర్ ఎగ్జైట్ కావద్దు. భద్రకా ప్రాణాయామం మీకు అందరికీ తెలుసా? తెలిసిన వాళ్ళు సరే సరే, కొంతమంది కొత్త వాళ్ళు. ఆసనాలు ఎందుకు పెట్టారో మనకి తెలియదు చాలా మందికి. సాధనలో రహస్యాలలో కృష్ణుణ్ణి మనం ఉపాసన చేయాలి. ఏ ఆసనం వేయాలి? ఇంకా కృష్ణుడి యొక్క వాహనం ఏంటి? ఇంకా ఏ ఆసనం వేయాలి? అర్థమవుతుందా? మన ఋషులు ఆ బొమ్మల చిత్రాలు ఎందుకు పెట్టారు అంటే మీరు దాన్ని బట్టి మీరు ఏ ప్రాణాయామం చేయాలి, ఏ ఆసనం చేయాలి తెలుపుతుంది. పాము ఎక్కడ కనిపించినా కూడా ఏ ప్రాణాయామం చేయాలి? మీరు భస్త్రికా ప్రాణాయామం చేయాలి. సరస్వతీదేవి జ్ఞానం రావాలి మనకి, ఏ ఆసనం వేయాలి? హంస కదా, హంసాసనం నుండి మీకు తెలుసు కదా, మయూరాసనంలో కాళ్ళు పైకెత్తుతాం, హంసాసనంలో కాళ్ళు పైకెత్తాం. అంటే మీకు జ్ఞానం రావాలి, చదువు బాగా రావాలి అనుకునేటటువంటి వాళ్ళు హంసాసనం వేయాలి. హంసాసనంతో పాటు మరి వాళ్ళు ఏ ప్రాణాయామం చేయాలి? సరస్వతీదేవి జ్ఞానం రావాలి అంటే మన అట్లా బొమ్మలో ఏదైనా మనకి ఏ ప్రాణాయామం చేయాలో చెప్పుబడి ఉందా? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ బట్టి మీరు ఊహించగలరా? సర్పం ఉండదు కదా సరస్వతీదేవికి, ఉంటుందా? హంస వాహనం, వాహనం అంటే ఆసనం, హంస ఆసనం అని కూడా అనొచ్చు కదా. సరస్వతీదేవి సాధన జ్ఞానం, మనం ఇప్పుడు జ్ఞానం తెచ్చుకోవాలనుకుంటున్నాం కదా, అందుకు ఇదంతా చెప్తాను నేను. సరస్వతీదేవి చేతిలో ఏముంటుంది? వీణ ఉంటుంది. వీణ మీటినట్టు మీరు ఏదైనా ప్రాణాయామం చేస్తారా? మీరు భ్రామరి ప్రాణాయామము కొంచెం జాగ్రత్తగా మీరు వీణ మీటినట్టు చేసుకోవచ్చు. చదువు బాగా రావటం లేదు, గుర్తుండాలి అంటే మీరు ఎప్పుడైనా గుర్తున్నారు? ఏదైనా మర్చిపోతూ ఉంటే మీరు ఇలాగే అనుకుంటూ ఉంటారు అనుకుంటారా అనుకోరా? చాలా సహజమైనటువంటి మనం చేసేటటువంటి టెక్నిక్స్ ని ఋషులు సైంటిఫిక్ గా మార్చారు. ఇప్పుడు మనకి మూడు టెక్నిక్స్ కావాలి, జ్ఞానశక్తి కావాలి. అంటే ఏ ఆసనం వేసుకోవాలి? హంసాసనం వేయాలి, భ్రామరి చేయాలి. నెక్స్ట్ ఏం కావాలి మనకి? ధనశక్తి కావాలి. మరి లక్ష్మీదేవి వాహనం పద్మం కదా, పద్మం మీద నుంచి ఉంటుంది. దంతాదిత్యపు నుంచి రెండు ఏనుగులు వచ్చి తొండంతో ఆ రెండు పద్మాలు కలిసి వంచుతూ ఉంటాయి కదా, బొమ్మ చూశారు అది. అంటే ఏ ఆసనం వేయాలి మీరు ఇప్పుడు? పద్మాసనం వేసుకోవాలి. పద్మాసనంతో పాటు మీకు చేత వస్తే ఏనుగ ప్రాణాయామం అవుతుంది, హస్తి ప్రాణాయామం అని, ఘీంకారం. నాకంతా దాని మీద ఎక్స్పర్టైజ్ లేదు. ఘీంకార ప్రాణాయామం, దాన్నే ఇంకొక భాషలో ఉజ్జయి ప్రాణాయామం అని కూడా అంటూ ఉంటారు. కానీ ఉజ్జయి ప్రాణాయామంలో వచ్చేటటువంటి శబ్దం కొంచెం తక్కువగా ఉంటుంది. హస్తి ప్రాణాయామము, లేకపోతే హాతి ప్రాణాయామము, ఏనుగ ప్రాణాయామము, ఐరావత ప్రాణాయామం అని కూడా రకరకాల పేర్లు ఉన్నాయి. అది చేసుకోవాలి మీరు. పద్మాసనం వేసుకోవాలి. ఈ హస్తి ప్రాణాయామం అందరూ చేయలేరు కనుక ఋషులు కొంచెం కొంచెం అలాంటి శబ్దము వచ్చేటటువంటి ఒక శ్వాస విధానం నేర్పారు. దాన్ని కపాల భాతి అంటాము. ముక్కుతో శ్వాస ఎంత దూరం మీరు పంపగలరు అంతేగా కపాల భాతి అంటే అర్థం. కపాల భాతిలో మీరు చేసే ప్రయత్నం ఏంటి అంటే ఏం చేస్తున్నారు? శ్వాసని ఏనుగు తొండ ఎలా ఉంటుంది? పొడుగ్గా ఉంటుంది. ఇంకా కపాల భాతి పద్మాసనంలో కనుక కూర్చొని చేస్తే ధనం మీ దగ్గరికి ఆకర్షితమై వస్తుంది. ఇవాళ మీకు ధ్యాన విధానం నేర్పుతున్నాను, మీకు అర్థమైందా? ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీరు. ఇది కనుక ఈ రోజు మీ బుర్రలోకి ఎక్కిపోతే అసలు ఈ దేవతల్లో ఉండేటటువంటి వాహనాలు, ఏం ప్రాణాయామాలు చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మీకు ఏ విధమైనటువంటి శక్తులు వస్తాయి అని తెలుస్తాయి. దాన్నే పూజ్య గురుదేవులు దేవ సంస్కృతి దిగ్విజయ యాత్రలో ప్రాణాయామం తెలియని వాడు, ఆసన విజ్ఞానం తెలియని వాడు యజ్ఞం ఏం చేస్తాడు అన్నాడు ఆయన. ఎందుకంటే దేవతని నువ్వు పిలవాలి అంటే ఆసనం ఉండాలి, ప్రాణాయామం ఉండాలి. సరే, భ్రామరి ప్రాణాయామం మీకు వచ్చు, ఏనుగ ప్రాణాయామం మీలో ఎంతమందికి వచ్చు? ఏనుగ ప్రాణాయామం మీలో ఎవరికైనా వచ్చా? ఒక్కళ్ళకే వచ్చు, మిగతా వాళ్ళు ఎవరికి రాదా? కపాల భాతి ఎంతమందికి వచ్చు? కపాల భాతి ప్రాణాయామం ఎంతమందికి వచ్చు? మరి ఇందాక నేను చెప్పే కదా తొండం కపాల భాతి, అదే పేర్లు మారితే కన్ఫ్యూజ్ కాకండి. వచ్చిన పెద్ద గొడవ మన భారతదేశంలో అదే గొడవ అయింది. ఒకదానికి ఒక పేరు, ఒకదానికి ఇంకో పేరు పెడతారు, పేర్లలో గందరగోళం అయిపోతారు. ఎందుకంటే మనం ఆసనం వేస్తున్నప్పుడు కొత్త ముద్ర నేర్పాను నేను మీకు, అరాల ముద్ర. మీరు ఎంతమంది తెలుసు అరాల ముద్ర? మిగతా వాళ్ళకి తెలియదా? చిన్ముద్ర మీరు ఎంతమంది తెలుసు? అంతేనా? అంతేనా? జ్ఞానముద్ర ఇంకమ్మా, నిద్రమత్తులో ఉన్నట్టున్నారు అందరూ. ఈ ముద్ర ఎంతమంది తెలుసు? చేతి మీద పెట్టే ముద్ర ఎంతమందికి తెలుసు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మరి చూస్తున్నప్పుడు మీకు తెలుసా తెలీదా? మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు, ఇది అది చేపెట్టడం వచ్చే ఇది ముద్ర ఎంతమందికి తెలుసు? మీకు తెలీదా? నువ్వు చూస్తున్నావుగా. దీనినే డ్యాన్స్ లో అరాల ముద్ర అంటారు అని మొన్న డ్యాన్స్ మాస్టర్ చెప్పాడు. ఎందుకు చెప్తున్నాను అంటే అసలైనటువంటి విషయం వైపు మీ దృష్టి నేను మళ్లించగలిగితే ఈ పేర్ల జంజాటంలో మీరు పడక్కర్లే. ఇప్పుడు దేవతల యొక్క ఆసనాలు అంటే ఏంటో అర్థమైంది కదా, దేవతల యొక్క వాహనాలే ఆసనాలు. మీరు ఆ ఆసనంలో కూర్చుంటే ఆ దేవతా సాక్షాత్కారం జరిగిపోతుంది అని మొదటి నియమం. రెండోది ఏం చెప్పాను, దేవతల చేతిలో ఉన్నటువంటి ఆయుధాలలో కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి పరివారంలో కానీ, ఇప్పుడు రామ పంచాయతనం అంటాం, అంటే రాముడు ఒక్కడే ఉండడు, రాముడితో పాటు సీత ఉంటుంది, లక్ష్మణుడు ఉంటాడు, భరత శత్రుఘ్నుడు ఉంటారు, ఇంకా ఎదురుకుండా కూర్చునే వాడు ఉంటాడు, హనుమంతుడు ఉంటాడు, రామ పంచాయతనం అంటాం. వీటన్నిటికీ కలిపి మీరు ఈ ఐదు పేర్లు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భస్త్రిక, కపాల భాతి, బాహ్య ప్రాణాయామము, లోమ విలోమ ప్రాణాయామము, తర్వాత ఈ ప్రాణాయామాలలో మీకు అన్ని దేవతా శక్తులు ఆకర్షించబడతాయి. ఈ ప్రాణాయామాలు మీకు వచ్చు కదా, ఎందుకు ఈ ప్రాణాయామాలు నిర్మించబడ్డాయో మీకు అర్థమయ్యాయి. ఎప్పుడు కేవలం హెల్త్ కే కాదమ్మా, నీతో ఆరోగ్యం వచ్చేస్తుంది, నీతో బాధలు పోతాయి, అది ఒక విషయం. అది కాకుండా దీంతో మీరు దేవతా శక్తుల్ని కూడా ఆకర్షించుకోవచ్చు. ఈ దేవతా శక్తుల్ని ఆకర్షించటంలో ఇంకో రహస్యం ఉంది, రంగులు. ఒక్కొక్క రంగు ఒక్కొక్క దేవతా శక్తిని ఆకర్షిస్తుంది. జ్ఞాన శక్తిని ఆకర్షించటానికి పసుపు రంగు ఉపయోగపడుతుంది. అందుకే బ్రహ్మచర్యంలో సద్బుద్ధిదాయకమైనటువంటి గాయత్రి అనుష్ఠానంలో మనము పసుపు రంగు వాడతాం. పసుపు రంగు మనకి జ్ఞాన శక్తిని ఇస్తుంది. అదే పసుపు రంగు కొంచెం ఆకుపచ్చ కలిస్తే ధనాన్ని ఇస్తుంది. పసుపే కొంచెం ఆకుపచ్చ మిక్స్ అయినటువంటి రంగు అయితే ధనాన్ని ఇస్తుంది. ఎరుపు రంగు అయితే శక్తి జనశక్తిని ఇస్తుంది కదా. ఇంకా మనం సాధన మొదలెడదాం. ఈ సాధన మొదలెడుతున్నప్పుడు ఓంకార సాధన రెండు రకాలుగా చేస్తాం మనం. ఇందాక నేను చెప్పినటువంటి అనేక ప్రాణాయామాలన్నింటినీ కల్పించి ఈ పేర్లన్నీ సాధకులు ఈ కాలంలో గుర్తుంచుకోలేరు, గుర్తుంచుకున్నా దాన్ని కరెక్ట్ గా చేయలేరు అని చెప్పి గురుదేవులు ఓంకార సాధనని రెండు రకాలుగా ఇచ్చారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటిది మనం ఇప్పుడు చేస్తాం, రెండవది సాధన అయిపోయాక చేస్తాం. అంటే 12 గంటల 5 నిమిషాలకి చేస్తాం. మొదటి సాధన చాలా జాగ్రత్తగా వినండి. విన్నాక 2-3 సార్లు మీరు అర్థం చేసుకున్నాక చేద్దురు గాని. ఆ ఊ మా ఈ 3 అక్షరాలు మనం పలుకుతాం. ఆ ఊ మా ఈ పలికేటప్పుడు మీరు ఎవరు చేయకండి, అర్థం చేసుకోండి. కశ్యపు అకారం పలుకుతాం, కశ్యపు ఉకారం పలుకుతాం, మకారము చివరి వరకు ఇంకా శ్వాస పూర్తిగా అయిపోయేంత వరకు పలకాలి. ఇప్పుడు ఆ ఊమా ఎంతసేపు పలకాలి అన్న దానికి ఇలా లెక్క పెట్టుకోవచ్చు. చే పలకండి, వినండి. అంటే ఆ 4 సార్లు లెక్క పెట్టి కదా. చూడండి, ఆ 4 సార్లు లెక్క పెడతా, ఊ 4 సార్లు లెక్క పెడతా, అంటున్నప్పుడు ఇంకా లెక్క పెట్టండి. అది ఎంతసేపు మనం శ్వాసతో అనగలుగుతామని చేస్తాం. అనగానే ఇంకా శ్వాస పట్టలేం కదా, ఖాళీ అయిపోయాక గాలి పీల్చుకుంటాం. మళ్ళీ పీల్చుకున్నాక ఆ క్లియర్ చేయండి. ఇప్పుడు నాతో పాటు స్లోగా వింటూ చేయండి, గాలి పీల్చుకోండి. పెట్టుకుంటున్నారా? 4 సార్లు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాక నేను మీకు సూక్ష్మ వ్యాయామము అని కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పించాను. గుర్తుందా కాళ్ళు, దాని తర్వాత రుబ్బింగ్, దాని తర్వాత అంటే కాళ్ళకి బొబ్బలకి దీనికి సంబంధించినవి. ఇప్పుడు కాస్త జాగ్రత్తగా అంటున్నప్పుడు మీ కింద భాగం యాక్టివేట్ అవుతుంది. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంటే మీ బొడ్డు లోపలికి వెళ్తుంది. కొంచెం గమనించుకోండి, మీకు అనుభూతి వస్తుందో లేదు. బొడ్డు సహజంగానే లోపలికి వెళ్తుంది కదా. ఇప్పుడు మీరు ప్రయత్నపూర్వకంగా చేయకండి. ఇప్పుడు మీరేం చేయాలంటే, ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా అంటున్నప్పుడు బొడ్డుని లోపలికి తీసుకెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ అంటే చేయకండి. అంటున్నప్పుడు బొద్ద లోపలికి వెళ్ళాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఊ అంటున్నప్పుడు మీ శరీరంలో ఏం మార్పు వస్తుందో చూసుకోండి. ఎక్కడైనా మార్పు తెలుస్తుందా? ఎక్కడుంది కదా. ఆ అన్నప్పుడు ఇక్కడ ఉంది, ఊ అన్నప్పుడు సహజంగానే ఇక్కడికి వచ్చింది. ఎక్కడుంది? శిరస్సుకి వెళ్తుంది కదా. అంచేత సూక్ష్మ వ్యాయామముతో మీకు ఏ ఫలితాలు వస్తాయో ఈ ప్రాణాయామముతో అదే ఫలితాలు వస్తాయి. శరీరాన్ని కదపకుండా, శరీరాన్ని కదిపే పని ఏం చేస్తుంది? ఈ అక్షరాలు చేస్తున్నాయి. అక్కడ ఒకటి మనం కాలు నిలయిలా అంటున్నాం, మనం చేస్తున్నాం. కానీ అని మీరు మఠం వేసి కూర్చొని చేసుకున్నా ఈ మొత్తం కింద వైపుకే ఆ వైబ్రేషన్స్ వెళ్తాయి. అప్పుడు మీరు ఎరుపు రంగు ఊహించుకోవాలి. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. అంటున్నప్పుడు బొడ్డు లోపలికి వెళ్ళాలి, ఎరుపు రంగు ఊహించుకోవాలి. కష్టమా? అంతేనా? అంటున్నప్పుడు బొడ్డు లోపలికి వెళ్తుంది నాలుగు సార్లు, అంటే ఆ నాలుగు లెక్క పెట్టుకుంటాం. ఈ నాలుగు లెక్క పెట్టేటప్పుడు మీ కంటి దగ్గర ఇక్కడ ఏ రంగు ఉండాలి? ఎరుపు రంగు ఉండాలి. ఊ అంటున్నప్పుడు పసుపు రంగు ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. నీలం రంగు ఉండాలి శిరస్సులో, నీలం రంగు ఉండాలి. క్లియర్? శ్రీకృష్ణుడి యొక్క శరీర వర్ణాలలో ఈ మూడే ఉన్నాయి. పాదాల దగ్గర ఏం పెడతాం? కమలం పెడతాం. శ్రీకృష్ణుడు కమలం మీద నిలుచుని ఉంటాడు కదా. బట్ట ఏం కట్టుకుంటాడు? పసుపు రంగు. శరీరం రంగు ఏ రంగులో ఉంటుంది? అంటే మన ఋషులు మామూలు వ్యక్తులకి మనం ఇంత చెప్పక్కకుండా రంగు రంగు ఎవరికైనా ఒకటి కదా. ఎరుపు రంగు అని తెలిసిన వాడికి అది ఎరుపు రంగే. ఎరుపు రంగు అని తెలియదు అనుకోండి వాడికి, వాడికి ఏ రంగులో కనిపిస్తుంది ఎరుపు రంగు? ఎరుపు రంగు అని తెలియదు వాడి పేరు. ఇప్పుడు ఇంగ్లీష్ లో రెడ్ అంటాం. ఓ ఇంగ్లీష్ వాడు ఇక్కడికి వచ్చాడు, మనం ఎరుపు రంగు చూపిస్తాం, మనమేమో ఎరుపు అంటాం, వాడు ఏ రంగు అంటాడు? అంటే వాడికి ఎలా కనిపిస్తుంది అది? అంతే కదా. అంచేత నేను చెప్పింది అర్థం చేసుకోండి. అంచేత శ్రీకృష్ణుడిని మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీకు తెలిసినా తెలియకపోయినా ఈ మూడు రంగులు మీరు చూస్తారు. ఈ మూడు రంగులు మీరు చూసినప్పుడు ఏమవుతుంది? ఈ మూడు ఫలితాలు వస్తాయి. చూడం మనం అది. అందుకని ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి ఎందుకు ఈ టైం నేను ఎందుకున్నాను అంటే, ఇప్పుడు కనుక మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఇది బుర్రలోకి ఎక్కిపోయింది అనుకోండి, ఇప్పుడు కాకపోతే రేపైనా మీకు అర్థమైపోతుంది, అది పని చేయటం మొదలెడుతుంది. ఈ దుర్గాష్టమి నాడు తప్ప ఇంక ఎప్పుడు కూడా ప్రకృతిలో ఇది క్లిక్ కాదు. అంచేత నాకు ఇంకో గత్యంతరం లేదు. అంచేత మిమ్మల్ని బలవంతంగా నేను ఈ టైంకి ఎందుకు కూర్చోబెట్టాను అంటే, ఇంకో దారి లేదు. ఇది నేను చెప్దామని మాత్రం అనుకోలేదు. ఈ సంవత్సరం అన్ని ఇలాంటి విచిత్రాలే జరుగుతున్నాయి. ఏమీ మనం అనుకోలేదు, అన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నాయి. అంచేత అంటున్నప్పుడు బొడ్డు లోపలికి వెళ్ళాలి, ఎరుపు రంగు. చెస్ట్ ఏరియాలో చూసుకుంటాం మనం, పసుపు రంగు. కొంచెం ట్రై చేస్తే చేయండి, మెల్లిగా చేసుకుందాం. కొంచెం ఆ రంగుల అవగాహన మీరు గమనించుకోండి, అంతే. మెల్లిగానే చేద్దాం. క్లియర్? ఇప్పుడు ఇంకొక చిన్న మార్పు ఉంది. మీరు శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు ఓం అని మనసులో అనుకోండి. ఈ లోపలికి శ్వాస వెళ్తున్నప్పుడు ఓం అని మనసులోనే అనుకోండి. మిగతాది మామూలే, ఎరుపు పసుపు నీలం చేసుకోండి. అది ఈ మార్పు అర్థమైంది కదా. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు ఓం అనుకోండి, వదులుతున్నప్పుడు మళ్ళా మామూలే చేసుకోండి. అలాగే ఓం వదులుతున్నప్పుడు బొడ్డు లోపలికి వెళ్తే ఎరుపు రంగు, ఆ హృదయం దగ్గర పైన పసుపు రంగు, ఊ పైన నీలం రంగు. ఇప్పుడు అష్టమి సాధనకి వద్దాం. ఆ ఊ మా అనకండి. ఓం అన్నాక హ్రీం శ్రీం క్లీం. హ్రీం అన్నది కిందన. ఇదివరకు ఆ అని ఎక్కడన్నారో అక్కడ హ్రీం. రంగేంటి? ఎరుపు. శ్రీం పసుపు, క్లీన్ నీలం. ఇంకేత మంత్రం ఇప్పుడు మీరు జపం చేసేది ఎలా ఉంటుంది అంటే, ఓం పైకి అందరుగా ఓం హ్రీం శ్రీం క్లీం, హ్రీం శ్రీం క్లీం. క్లియర్? ఆవు మా బదులు హ్రీం శ్రీం క్లీం అంటారు, రైట్? ఇది అద్భుతమైనటువంటి మంత్రం. ఇది మీకు జ్ఞానశక్తి ఇస్తుంది, ధనశక్తి ఇస్తుంది, జనశక్తి ఇస్తుంది. దుర్గాష్టమి నాడు మీరు ఈ మంత్రాన్ని పొందుతున్నారు. మంత్రం ఏంటో అర్థమైంది కదా, ఓం హ్రీం శ్రీం క్లీం, ఓం హ్రీం శ్రీం క్లీం, ఓం హ్రీం శ్రీం క్లీం, ఓం హ్రీం శ్రీం క్లీం. ఇది మంత్రం కదా. ఇంకే మంత్రం చెప్పం మనం, 15 నిమిషాల పాటు చేసుకుందాం దీక్షగా. గురుదేవులు స్వయంగా మనకి ఈ దుర్గాష్టమి నాడు ఈ మంత్రాన్ని అందజేశారు అనే అనుభూతి తెచ్చుకోండి. మాతాజీ గురువు గారిని తెలుసుకోండి. వాళ్ల యొక్క సంరక్షణలో, వాళ్ల యొక్క ప్రేరణలో శ్రీ దుర్గా గాయత్రి శక్తిపీఠములో ఈ శక్తి సముపార్జన మంత్రము మీరు స్వీకరించారు ప్రాణాయామ విధితో సహా. ముందే ఈ ప్రాణాయామం చేసుకుంటారు ఇంటి దగ్గర కూడా. మీరు ఈ జపం చేసుకునేటప్పుడు ఈ ప్రాణాయామం ఎలా చేసుకుంటారో అర్థమైంది కదా. ఓమా అని రంగులు చూసుకుని మీరు 5 సార్లు 10 సార్లు మీరు ఎన్నిసార్లు ఆ ప్రాణాయామం చేయదలుచుకుంటారో చేస్తారు. ప్రాణాయామం అయిపోయాక ఇంకా మంత్ర జపం చేస్తారు, ఇంకా ప్రాణాయామం చేయరు మీరు. ఇప్పుడు మనం మంత్ర జపం చేస్తాం, ప్రాణాయామం చేయం. అర్థమైంది కదా. మంత్ర జపం ఏంటి? ఓం హ్రీం శ్రీం క్లీం, ఓం హ్రీం శ్రీం క్లీం, ఓం హ్రీం శ్రీం క్లీం. ఒక్కసారి కళ్ళు తెరవండి. ఒక్కసారి కళ్ళు తెరవండి. ముద్ర కరెక్ట్గా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. ఇంకా ఇంకా మీరు మంత్ర జపం చేసుకుంటున్నాం. ఈ మంత్ర జపం యొక్క అఖండమైనటువంటి శక్తిని మనసులో పెట్టుకుని రోజుకి 12 సార్లు కంటే ఎక్కువ చేయకండి ఈ మంత్ర జపాన్ని. 12 సార్లు చేస్తే చాలు, మీరు రోజు చేసుకోండి మీకు వీలు ఉన్నప్పుడు. దానికి ఒక టైం అంటూ ఏం లేదు. కానీ దానికి ముందు మీరు ఏం చేసుకోవాలి? ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామం ఎలా చేసుకోవాలో అర్థమైంది కదా. 5 నిమిషాలు 10 నిమిషాలు శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు ఓ పైకి అనవాలి, బయట వదులుతున్నప్పుడు ఇది మీరు 5 సార్లు 10 సార్లు 12 సార్లు ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం ఇంకా చాలు అనుకున్నాక మీరు ఆసనంలో కూర్చోండి. వీలైతే పద్మాసనంలో కూర్చోండి. వీలైతే ఇంకంటే మీరు దాన్ని ఎన్నిసార్లు చేసుకోమని చెప్పాను? 12 సార్లు చేసుకోవడానికి మీకు ఎక్కువ టైం పట్టదు. ఇంకంటే మీరు పద్మాసనంలో కూర్చోవచ్చు. కానీ ఇప్పుడు మీరు 12 గంటల వరకు తీసుకోవాలి, చేసుకోవాలి. కనుక పద్మాసనంలో కూర్చోకండి. మీకు ఏ ఆసనం కూర్చోగలిగే వాళ్ళు కూర్చోండి. మీరు చాలా మందికి అది అలవాటు ఉంటే కూర్చోండి. మంత్ర జపం చేయబోతున్నాం మనం, సరేనా? సినిమా ధరలు పెట్టేసుకోండి. ఓం Oh. చూసేసరికి వృత్తం ఉన్నది కంటికి ఎదురకుండా. సుమారు ఒక అడుగు పెద్దది, ఒక అడుగు వెడల్పు ఉన్నటువంటి ఎదురుకుండా మీకు ఒక నల్లని బ్లాక్ బోర్డ్ ఉంది. ఆ బ్లాక్ బోర్డ్ లో మొత్తం బోర్డును ఆక్రమించినటువంటి తెల్లటి సర్కిల్ ఉంది, వృత్తము ఉన్నది. స్పష్టంగా ఊహించుకోండి ఆ వృత్తాన్ని. రేపు మీరు కావాలంటే దాన్ని ఒక కాగితం మీద గీసుకుని పెట్టుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి ఊహే. ఒక అడుగు స్క్వేర్ అంటే ఒక అడుగు వెడల్పు, ఒక అడుగు పొడుగు ఉన్నటువంటి ఒక బ్లాక్ బోర్డు ఉంది. ఆ బ్లాక్ బోర్డు నాలుగు గీతలను తగులుతోంది. అంటే ఏమవుతుందన్నమాట, కొంచెం పెద్దది. స్పష్టంగా దాన్ని చూడండి, చూడటానికి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది విభాగం. తెల్లని వృత్తము, నల్లని బ్లాక్ బోర్డ్. ఆ తెల్లని వృత్తము లోపల నీలిరంగు వృత్తం ఉంది, నీలిరంగు సర్కిల్. కొంచెం చిన్నది, ఆ తెల్లదానికంటే కొంచెం చిన్నది. అంటే ఇప్పుడు మీ కంటి ముందు రెండు వృత్తాలు ఉన్నాయి, ఎదురుకుండా మధ్యలో పూర్తిగా దాన్ని ఆక్రమించినటువంటి నీలిరంగు వృత్తము. నీలిరంగు వృత్తం చుట్టూరా ఒక తెల్లని వృత్తము కనిపిస్తుంది మీకు. ఈ నీలిరంగు వృత్తము లోపల అంతకంటే చిన్నదైనటువంటి పసుపు రంగు వృత్తము ఉన్నది, సర్కిల్. దీని లోపల ఎరుపు రంగు చిన్న వృత్తము ఒక బిందువు లాంటిది ఉంది. చేత మీకు కంటి ముందు ఏముంది అంటే చిన్నది ఎరుపు రంగు వృత్తము, దాన్ని ఆవరించి పసుపు రంగు వృత్తము, దాన్ని ఆవరించి నీలిరంగు వృత్తము, వీటన్నిటినీ ఆవరించి తెల్లని వృత్తము. ఎరుపు, పసుపు, నీలము, తెలుపు. చూసుకోండి దాన్ని. ఒక టార్గెట్ బోర్డు మీద ఎలాగైతే వృత్తాలు ఉంటాయో అలా వృత్తాలు ఆలోచించుకోండి. మధ్యలో చిన్న ఎరుపు వృత్తము, ఆ ఎరుపు వృత్తాన్ని ఆవరించి ఉన్నటువంటి పసుపు రంగు వృత్తము, ఆ పసుపు రంగు వృత్తాన్ని ఆవరించినటువంటి నీలిరంగు వృత్తము, ఈ నీలిరంగు వృత్తాన్ని కూడా ఆవరించి ఉన్నటువంటి తెలుపు రంగు వృత్తము. తెలుపు రంగు ఓంకారానికి ప్రతీక. నీలము హ్రీంకారానికి, పసుపు శృంకారానికి, ఎరుపు క్లింకారానికి. అంటే ఇందాక మీరు జపము చేసినటువంటి అక్షరాల యొక్క వర్ణములు చూస్తున్నారు, ఇప్పుడు రంగులు చూస్తున్నారు. ఇప్పుడు మీరు అక్షరాలను ఉచ్చారణ చేయటం లేదు, వర్ణములను చూస్తున్నారు. కానీ మంత్ర జపం అదే జరుగుతుంది. ఇప్పుడంటే తెలుపు చూడగానే ఓం అనేటటువంటి తరంగాలు శరీరంలోకి వస్తాయి. నీలము రంగు వృత్తము చూడగానే హ్రీంకారము మనకి శరీరంలోకి ఆటోమేటిక్ గా వస్తుంది. పసుపు రంగుని చూడగానే శృంకారము వస్తుంది, ఎరుపు రంగుని చూడగానే క్లింకారం వస్తుంది. ఇంకేత మనసులో ఆ బొమ్మని చూసుకుంటూ మనసులోనే ఆ మంత్ర జపం చేసుకుంటాం మనం. కానీ ఇప్పుడు మనసులో చేసుకోకుండా పైకే చేసుకుందాం, అందరం చేసుకుంటున్నాం కనుక. కానీ గుర్తుండవలసింది ఏంటి అంటే, ఓం అన్నప్పుడు తెలుపు రంగు వృత్తము, హ్రీం అన్నప్పుడు నీలిరంగు వృత్తము, శ్రీం అన్నప్పుడు పసుపు రంగు వృత్తము, క్లీం అన్నప్పుడు ఎరుపు రంగు వృత్తము చూడాలి. మళ్ళీ ఓం హ్రీం శ్రీం క్లీం ఈ వృత్తాన్ని చూస్తూ జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. మెల్లిగా చేసుకుందాం. అందరికీ క్లియర్ గా ఉందా? ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోతే కళ్ళు తెరవకండి, చెయ్యి ఎత్తితే నాకు అర్థం అవుతుంది మీకు అర్థం కాలేదని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓం అని మనం అన్నప్పుడు తెల్ల వృత్తము, హెరీం నీలి, శ్రీం పసుపు, క్లీన్ ఎరుపు. ఆ వృత్తాన్ని చూస్తాం మనం. ఇప్పుడు ఉచ్చారణ చేస్తాం మంత్రాన్ని, మొదలు వెళ్దాం. స్టార్ట్. ఓం హ్రీం శ్రీం చేసుకునే ఉండండి, ధ్యానంలోకి వెళ్ళిపోండి. ధ్యానంలో హంసవాహిని గాయత్రిని ధ్యానం చేసుకోండి. కరెక్ట్ గా 12 అయింది. ఆ దేవి యొక్క అనుగ్రహము, ఆ దేవి వెనకాతల పూజ్య గురుదేవులు మాతా భగవతీ దేవి శర్మ యొక్క అనుగ్రహము. గురువు యొక్క అనుగ్రహంతోనే అన్ని మంత్రాలు సిద్ధిస్తాయి. మనకి అద్భుతమైనటువంటి తపస్సంపన్నుడైనటువంటి గురువు లభించాడు. లభించటమే కాకుండా ఇంకో 200 సంవత్సరాల వరకు ఎవరు నన్ను గురువుగా స్వీకరించినా వారికి కావలసినవి, వాళ్ళకి కావలసిన విధానాలు నేను అందజేస్తాను అనేటటువంటి వాగ్దానం చేసి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన. ఆ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల స్వరూపాన్ని ఊహించండి. ఆయన వరదహస్తము మన శిరస్సు మీద ఉంది, పక్కనే మాతాజీ ఉంది, ఆమె చేయి కూడా మన శిరస్సు మీద ఉంది. అంటే మన శిరస్సు మీద సగము గురువు గారి కుడి చేయి, సగము మాతాజీ కుడి చేయి. అనుభూతి, ఆ ఫీలింగ్, ఆ ప్రెషర్ అనుభూతి చెందండి. దుర్గాష్టమి నాడు గురువు యొక్క స్పర్శ. ఎదురుకుండా హంసవాహిని గాయత్రి ధ్యానం చేసుకోండి. వాళ్ల యొక్క ఉనికి అనుభూతి చెందాలి మీరు. ఆ తపన, ఆ పులకింత మీకు కనిపించాలి. కళ్ళల్లో కన్నీళ్లు వస్తే రానివ్వండి. పులకింత, ఆ స్పర్శ, దుర్గాష్టమి నాడు లభించిన ఈ స్పర్శ ఎంత అదృష్టకరమైనటువంటి స్పర్శ. మెల్లిగా కళ్ళు తెరవండి, శరీరాన్ని కడపద్దు. నేను చాలాసార్లు మీతో చెప్పాను, ధ్యానం చేస్తున్నప్పుడు కళ్ళు తెరవండి కానీ శరీరాన్ని కడపకండి. లెట్ ఇట్ సెట్. కొన్ని చేతులు అవి రాసేసుకోవద్దు, కళ్ళు మాత్రమే తెరపండి. చేతులు అవి కడపద్దు అన్న అలవాటైపోయింది మీకు, అది గబుక్కొని ఏం కదపద్దు. ఆ మంత్ర తరంగాలు ఇప్పుడు మీరు పొందిన అనుభూతి మీ శరీరంలోకి దిగనివ్వండి. మెల్లిగా కళ్ళు తెరవండి కానీ శరీరాన్ని కడపద్దు, కళ్ళు మాత్రం తెరవండి. ఈ అనుభూతి, ఆ అంతర్యాత్ర గుర్తుంచుకోండి. మెల్లిగా శరీరాన్ని కడపండి. ఇంకా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను నేను క్లుప్తంగా. దాని తర్వాత దీర్ఘంగా మీ అనుభూతిలో మీరు చాలా దూరం వెళ్ళవచ్చు. యాక్చువల్ గా ఇది గాయత్రి మంత్రం యొక్క సంక్షిప్త రూపం. ఓం భూర్భువత్స్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. ఓంకారము తెలుపు రంగు, భూర్భువత్స్వ ఏ రంగులు, నీలము, పసుపు, ఎరుపు. మళ్లీ తత్సవితుర్వరేణ్యం, నీలము, పసుపు, జస్ట్ ఇది గాయత్రి మంత్రం యొక్క సంక్షిప్త రూపం. సంక్షిప్త ఏదైనా పవర్ ఎక్కువ అవుతుంది. దీన్ని మీరు ఉపయోగించుకోవటం ఎలా ఉపయోగించుకుంటారు అంటే, రోగ నివారణకి మీరు దీన్ని ఉపయోగించుకోదలుచుకున్నప్పుడు, వేడిగా ఉంది పరిస్థితులు చల్లబడాలి అంటే నీలం రంగు ఉపయోగిస్తారు. అంటే ఓం హ్రీం శ్రీం క్లీం అంటారు. కానీ మీరు ఏ వ్యక్తికి రోగ నివారణ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి చుట్టూ ఏ రంగు ఊహించుకోవాలి, నీలం రంగు ఊహించుకోవాలి. వాడికి వేడి ఇవ్వాలనుకోండి, ఎరుపు రంగు ఊహించుకోండి. బ్యాలెన్స్ చేయాలి, పసుపు రంగు ఊహించుకోండి. ఈ మూడే కదా ఉండేవి, వేడి, చల్లదనము, బ్యాలెన్స్. ఈ వేడి, చల్లదనము, బ్యాలెన్స్ ఆరోగ్యంగా కాదు కుటుంబ పరిస్థితులకు కూడా ఎన్నుకోవచ్చు. కుటుంబ పరిస్థితులు వేడి వేడిగా ఉన్నాయనుకోండి, హాట్ హాట్ గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి మీరు? ఏ రంగు ఉపయోగించాలి? నీలం రంగు ఉపయోగించాలి. నిద్రపోతున్నారు మనుషులు, పరిచయలేదు ఇప్పటి పరిస్థితి లాగా. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి అంతే కదా కష్టం. నిద్రపోత వస్తుంది, అది వస్తుంది, అప్పుడు ఏ రంగు ఉపయోగించాలి? ఎరుపు రంగు ఉపయోగించాలి. ఒకడు అటు లాగుతున్నాడు, ఒకడు ఇటు లాగుతున్నాడు, ఏం చేయాలో తెలియదు కుటుంబంలో. ఏం చేయాలి? ఈ థియరీ మీకు అర్థమైపోతే, ఇదంతా కూడా గురువు గారి యొక్క గాయత్రి చిత్రావళి అనే పుస్తకంలో ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇదంతా కూడా రంగులు ఎలా ఉపయోగించుకోవాలో అర్థమే కదా. ఇంకా మీ ఇష్టం, మీరు ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. మంత్రం మీ చేతిలోకి వచ్చింది, గురువు యొక్క అనుగ్రహం మీతో పాటు ఉంది. ఎందుకు గ్యారంటీగా ఉంది అంటే, ఇవాళ 12 గంటలకి ఎవడు ఏ మంత్రం ఉచ్చారణ చేసినా ఆ మంత్ర సిద్ధి వచ్చినట్టే అంటుంది దుర్గాదేవి. మనం ఒకసారి ఉచ్చారణ చేయలే, చాలాసార్లు ఉచ్చారణ చేశాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే, ఇది గాయత్రి మంత్రం యొక్క సంక్షిప్త రూపమే కనుక మన గాయత్రి సాధన కూడా చాలా ఫలవంతం అవుతుంది. ఖచ్చితంగా మీలో అవుతే ఇదే మేము చేసుకుంటామండి, గంటసేపు గాయత్రి మంత్రం ఎందుకు మాకు, ఇదేదో చాలా గొప్ప మంత్రం ఉంది కదా. కుదరదు. ఇది రోజుకి ఎన్నిసార్లు చేసుకోమన్నాను? అంతకంటే ఎక్కువ చేయడానికి వీల్లేదు. మీది అంతకంటే ఎక్కువ చేయాల్సిన పరిస్థితి 5-6 ఏళ్ళు చేసుకున్నాక వస్తుంది బ్రేక్ లేకుండా. ఇచ్చేత గాయత్రి మంత్రం మీరు చేసుకోవాల్సిందే. అంచేత మీరు ఒక చిన్న మార్పు ఏం చేసుకోవచ్చు అంటే, గాయత్రి మంత్రం 1 గంట చేసుకోవాలి కదా, దానికి ముందు మీరు 6 సార్లు ఈ ప్రాణాయామం చేసుకోండి. ఏ ప్రాణాయామము? ముక్కుతో ఓ అని పీడుస్తాం, ఓం అని వదులుతున్నప్పుడు అంటాం, ఆ అంటున్నప్పుడు కింద ఎరుపు మధ్యన పసుపు పైన నేను, ఇది 6 సార్లు చేసుకోండి. ఇది 6 సార్లు చేసుకోగానే ప్రాణాయామం ఆపిస్తారు, మీరు మంత్ర జపం మొదలు పెడతారు. ఓం హ్రీం శ్రీం క్లీం, ఓం హ్రీం శ్రీం క్లీం 12 సార్లు చేసుకోండి, ఆపిచ్చేయండి. ఆపేసాక గురువు గారు మాతాజీ గాయత్రిని దర్శనం చేసుకుని నమస్కారం చేసుకోండి. ఓకే. జై గురుదేవ్. శుభం.